చదువుల్లో ఏబిసి ప్రథమ అక్షరాలు జీవితంలో ఏబిసి పునాది రాళ్ళు.
అవేవో చెప్పుకోండి, చిక్కుముడి విప్పుకోండి.
ఏబిసి అంటే
ప్రేమ స్వరూపులారా,
వాట్ యువర్ వర్డ్, వాట్ యువర్ యాక్షన్, వాట్ యువర్ థాట్, వాట్ యువర్ క్యారెక్టర్, వాట్ యువర్ హార్ట్.
స్వామి చెప్పిన మాట ఒకటి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రజ్ఞ ద్వారా కలిగే సత్యశాంతి ప్రేమలను గుర్తించి ఆ జ్ఞానంతో జీవితాన్ని దిద్దుకున్నప్పుడే నిజమైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. పుస్తకాలు చదివి ప్రసంగాలు విన్నంత మాత్రాన మానవతా విలువలు ఆచరణలో పెట్టలేం, సాధన కావాలి అన్నారు స్వామి. ఇప్పుడు నిత్య జీవితంలో ఏబీసీల గురించి పుట్టపర్తి హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థుల సంభాషణ విందాం.
రేడియో సాయి శ్రోతలందరికీ ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ ఈనాడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఏబీసీ ఆఫ్ లైఫ్, ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడు సావాసాలకు దూరంగా ఉండు, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండు అన్న అంశాలపై శ్రీ సత్యసాయి హయర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు అందించబోయే నిత్య జీవితంలో ఏబీసీ చర్చకు స్వాగతం. స్వామి మాకు అందించిన విద్యా విధానం, జీవనశైలి చాలా ఉత్తమమైనవి. స్కూల్, హాస్టల్, మందిరము, ఈ మూడు ఒక సాయి విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు. ఒక విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఈ అంశాలు మనకి తెలియకుండా మనలో ఒక పరివర్తన తీసుకువస్తాయి. ఈనాడు స్వామి చెప్పిన ఎన్నో బోధనలో ముఖ్యమైనది ఈ ఏబీసీస్. చిన్న వయసు నుండే ఈ మూడు ఏబీసీలు మనం నిత్య జీవితంలో అలవర్చుకుంటే ఉజ్వలమైన భవిష్యత్ జీవితానికి పునాది వేసినట్టే. ఈనాడు ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి హయర్ సెకండరీ స్కూల్ నుండి 8వ తరగతి చదువుతున్న రోహిత్, 9వ తరగతి చదువుతున్న కౌశిక్, ప్రణీత్, 10వ తరగతి చదువుతున్న కార్తీక్, 11వ తరగతి చదువుతున్న నిఖిల్ మరియు శశిధర్లు ఇక్కడికి విచ్చేసినారు. మీకందరికీ నా సాయిరాం. మనమందరం మన చిన్నప్పుడు స్కూల్లో ఏబీసీలు నేర్చుకునే వాళ్ళం. ఈ అక్షరాలు ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్, సి ఫార్ క్యాట్ అని. అవి నేర్చుకున్నప్పుడు ఆ వయసులో మనకు ఒక సందేహం వచ్చిండొచ్చు, అసలు వీటి వల్ల మనకు ఉపయోగం ఏమిటి? ఈ ఆలోచనలు ఖచ్చితంగా అందరికీ వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాటి వలన మనం పెద్దయిన తర్వాత చాలా ఉపయోగం వచ్చింది. మనం తోటివారితో మాట్లాడుతున్నాం, చదువుతున్నాం, రాస్తున్నాం, అదేవిధంగా ఈ అక్షరాల కూడికతో మన జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఇదే విధంగా మన జీవిత ఉన్నతి కోసం స్వామి కూడా ఏబీసీస్ గురించి చెప్పేవారు. అవి ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అండ్ ఆల్వేస్ బీ చేర్ఫుల్ అని. స్వామి పాఠశాలలో చదువుతున్న మీరందరూ ఎంతో అదృష్టవంతులు, ఎందుకంటే స్వామి చెప్పిన బోధనలన్నీ మీరు అతి చిన్న వయసు నుండే తెలుసుకున్నారు. ఏబీసీస్ గురించి చెప్తూ స్వామి చెప్పిన మొదటి వాక్యం ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఈ వాక్యాన్ని విన్నదంటే నాకు ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే, అసలు మనం ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనందరిలో చిన్నవాడైన రోహిత్, నువ్వు ఈ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటావు?
సాయిరాం సార్, నాకు తెలిసి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండుట అంటే మన అన్ని పనులు చేయడం, సక్రమంగా చేయడం. మనం పలికే ప్రతి మాట రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. మెట్లు దిగేటప్పుడు అడుగు మీద ధ్యాస పెట్టాలి, లేకపోతే పడిపోతాం. మనం ఒక విద్యార్థి తన టైం టేబుల్ ప్రకారంగా బ్యాగ్ సర్దుకోవడం, టీచర్ చెప్పే ప్రతి మాట స్కూల్లో ధ్యాస పెట్టి ఆలకించడం, ఇవన్నీ రోజు ఉన్న జాగ్రత్తగా వస్తుంది. మళ్ళీ మన బయటికి వెళ్ళినప్పుడు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, తినేటప్పుడు చుట్టుపక్కల పడేయకుండా జాగ్రత్తగా తినడం, ఇవన్నీ నాకు తెలిసి ఎల్లప్పుడూ జాగ్రత్తగా.
బాగా చెప్పారు రోహిత్. ఓకే, నిత్యము చేసే చిన్న చిన్న పనుల మీద కాకుండా దృష్టి పెడుతూ చాలా జాగ్రత్త వహించాలని చెప్పావు, చాలా బాగుంది. కానీ మన స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్ అని చెప్పినది నిత్యము రోజు చేసే చిన్న చిన్న పనుల గురించా, లేదా ఇంకా వేరే దేని గురించైనా? మీరు ఎవరైనా చెప్తారా?
సైరామ్ సార్, నేను చెప్పాలనుకుంటున్నా.
చెప్పు శశి.
సార్, ఇప్పుడు తమ్ముడు రోహిత్ చాలా బాగా చెప్పాడు సార్. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే సార్. నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, మనం చేసే ప్రతి చిన్న పనిలోనూ జాగ్రత్త వహించాలి. కానీ సార్, స్వామి ఏమన్నారు, మన జీవితార్థాన్నే నిర్ణయించే మన ఆత్మసాక్షి, నడవడికలు, మనస్తత్వం లాంటి ఆధ్యాత్మిక పరంగానూ మనం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి.
సార్, శశిధర్ అన్నయ్య చాలా బాగా చెప్పారు. ఈ సందర్భాన్ని అనుసరించి నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా.
చెప్పు ప్రణీత్.
స్వామి కూడా చాలా సార్లు గడియారాన్ని చూపించి చెప్తుంటారు. వాచ్. వాచ్ అంటే వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, మరియు వాచ్ యువర్ హార్ట్. దీన్ని మనం సరిగ్గా చూస్తే స్వామి ఏమంటున్నారంటే, మనం మాట్లాడే ప్రతి వాక్యం, చేసే ప్రతి కార్యం, వచ్చే ప్రతి ఆలోచన మీద జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవి మన వ్యక్తి హృదయాన్ని తయారు చేస్తుంది.
సార్, ప్రణీత్ బ్రదర్ ప్రణీత్ చాలా బాగా చెప్పాడు సార్. చక్కగా చెప్పాడు. స్వామి విషయాలు బాగా చక్కగా చెప్పాడు.
కరెక్ట్
సార్. మనం పెద్దలు చెప్తుంటారు సార్, మనం ఈ ప్రపంచాన్ని గురించి ఎలాగ ఆలోచిస్తామో అది అలాగే కనిపిస్తుంది. మనం ఈ ప్రపంచాన్ని గురించి మంచిగా ఆలోచిస్తే అది మంచిగా ఉంటుంది, అలా అని చెప్పి చెడుగా ఆలోచిస్తే చెడుగా కనిపిస్తుంది. సరే, విషయం మీద ఒక మంచి సామెత కూడా గుర్తొస్తుంది సార్, యథా దృష్టి తదా సృష్టి.
సాయిరామ్ సార్, నిఖిలన్నయ్య చాలా బాగా చెప్పాడు. ఈ సందర్భంలో నువ్వు చెప్పిన వాక్యం యథా దృష్టి తదా సృష్టి అంటే మన దృష్టి ఏ విధంగా ఉందో మన సృష్టి ఆ విధంగా కనిపిస్తుంది. ఈ వాక్యం విన్నగానే స్వామి చెప్పిన ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒకరోజు కృష్ణుడు దుర్యోధనుని పిలిచి ఈ రాజ్యంలో మంచి వాళ్ళనందరినీ వెతకమన్నారు. అందుకని కృష్ణుడు చెప్పినట్టుగా రాజ్యమంతా వెతికి చూశాక దుర్యోధనుడు చెప్పాడు, కృష్ణ, ఈ రాజ్యంలో అంతా వెతికాను, అందరూ మంచివాళ్లే. ఒకవేళ చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే నొక్కడే మంచి వ్యక్తి. దాని తర్వాత కృష్ణుడు ధర్మరాజుని పిలిచి ఈ రాజ్యంలో చెడ్డవాళ్ళు ఎవరో వెతకమన్నారు. కృష్ణుడు చెప్పినట్టుగా ధర్మరాజుడు రాజ్యం అంతా వెతికిన తర్వాత చెప్పాడు, ఓ వాసుదేవ, ఈ రాజ్యంలో అందరూ మంచివాళ్లే. ఒకవేళ చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే నేనే ఆ చెడ్డ మనిషి. మన ప్రపంచం ఎలా చూస్తున్నామో అది మన ఆలోచనలు బట్టే ఉంటుంది.
చాలా బాగా చెప్పా కౌశిక్. ఈ కథ వింటున్నప్పుడు నాకు చిన్నప్పుడు చదివిన ఒక సామెత గుర్తుకొస్తుంది. అదేమిటంటే, పచ్చకాములు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. నువ్వు చెప్పినట్లు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మన దృష్టి కూడా ఉండి మనకు లోకమంతా మన ఆలోచన ప్రతిబింబంగా కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో నాకు ఒక సందేహం వస్తుంది, అసలు మనకు మంచి ఆలోచనలు ఎందుకు రావాలి?
సారం సార్, నీ సందేహానికి నాకు ఒక సమాధానం ఉంది సార్.
చెప్పు కార్తిక్.
నా ఉద్దేశంలో మనకి మంచి ఆలోచనలే రావడం అత్యవసరం. ఎందుకంటే మన మంచి ఆలోచనలే మనల్ని దేవుడికి దగ్గరగా తీసుకెళ్తాయి, అలాగే మనలో ఒక ప్రశాంతత కూడా కలుగుతుంది. అందుకే స్వామివారు చెప్పారు, నీ ఆలోచనలే నీ కర్మలకు దారి తీస్తాయి.
చాలా మంచి ఫలమే వస్తుంది మనకి మంచి ఆలోచన రావడం వల్ల. కానీ నాకు ఒక ఇదే టైంలో ఒక డౌట్ కూడా వస్తుంది, మనకు మంచి ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలి, లేదా మనం చెడు ఆలోచన రాకుండా ఏ విధంగా అరికట్టాలి?
సార్, నేను చెప్తాను సార్.
చెప్పు కౌశిక్.
స్వామి ఎల్లప్పుడూ చెప్పేవారు, ఐడల్ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్. మనకి చెడు ఆలోచనలు రాకుండా మన మనసుని మనల్ని మనం లీనం చేసుకోవాలి.
కరెక్ట్ గా చెప్పావు. ఓకే, మీరందరూ స్వామి స్కూల్ ఇక్కడ చదువుతున్నారు కదా, మరి మీరు మైండ్ ని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చాలా పాజిటివ్ గా, యాక్టివ్ గా, చురుగ్గా ఎలా ఉంచుకోగలుగుతున్నారు?
సార్, మేము రోజు పాటించే షెడ్యూల్ గురించి చెప్పాలనుకుంటున్నాం.
చెప్పు ప్రణీత్.
సార్, మేము రోజు పాటించే షెడ్యూల్ నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే అది స్వామియే నిర్ణయించారు. మేము హాస్టల్లో 5కు లేస్తాము, 5:30 సుప్రభాతం అయ్యాక 6కు హిల్యూ స్టేడియంలో గేమ్స్ ఆడుకుంటాం. తర్వాత 7:30 స్నానం చేశాక బ్రేక్ఫాస్ట్ కెళ్తాం. 9కి స్కూల్కి పోయి క్లాసులు జరుగుతాయి. 12:30 స్కూల్ బ్రేక్ అయి అందరూ లంచ్ కు వస్తాము. 1:30 మళ్లీ స్కూల్ కి పోయి క్లాసులు జరుగుతాయి. 4:00 కల్లా స్కూల్ అయిపోయి మేము టిఫిన్ కి పోతాము. ఐదుకు దర్శనం కోసం మందిర్కి వెళ్తాము. దర్శనం అయిపోయాక డిన్నర్ కి పోయే వరకు వేదం జరుగుతుంది. తర్వాత డిన్నర్ కి వెళ్తాం. మళ్లీ 9:30 వరకు స్టడీ అవర్స్ ఉంటుంది. స్టడీ అవర్స్ అయిపోయాక పాలిస్తారు. మళ్లీ ప్రార్థన చెప్పి మా రోజుని ముగిస్తాం. దీన్ని చూస్తే మా రోజు ప్రార్థనతో మొదలయ్యి ప్రార్థనతో ముగిస్తుంది.
సో మీ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది. ఓకే, కానీ ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు ఆలోచన ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు?
సార్, నాకు ఇప్పుడు ప్రణీత్ అని చెప్పే పాయింట్ మీద ఒక మంచి చిన్న కథ గుర్తుకొస్తుంది.
చెప్పు రోహిత్.
ఒకరోజు ఒక బద్దకస్తుడు నడుస్తుండగా ఒక మాయాభూతం ప్రత్యక్షమైంది సార్. అప్పుడు తను చెప్పింది, ఓ మానవ, నువ్వు ఏం పని ఇచ్చినా నేను చేస్తానన్నది. ఆ మాట వినగానే ఆ బద్దకస్త మానవుడు చాలా సంతోషించాడు. ఈ మాట పూర్తవగానే ఆ మానవుడు తన వద్ద ఉన్న పనులన్నీ లిస్టు ప్రకారం ఇచ్చాడు. ఆ భూతం ఒక హెచ్చరిక కూడా చెప్పింది, నీవు గాని నన్ను ఖాళీగా ఉంచుతా, ఎప్పుడైతే ఖాళీగా ఉంచుతావో అప్పుడు నిన్ను తినేస్తానన్నది. అప్పుడు ఆ మానవుడు అన్నాడు, పర్వాలేదులే, నువ్వు ఈ పనులన్నీ చేసేటప్పటికి చాలా రోజులు పడతాయి అనుకున్నాడు. కానీ ఆ భూతం చాలా ఫాస్ట్ గా అన్ని చేసింది. అప్పుడు ఆ భూతం మళ్లీ మానవుడి దగ్గరికి వచ్చి పని పని అని అడగసాగింది. అప్పుడు ఆ మానవుడు చాలా భయపడ్డాడు, ఎందుకంటే ఆ భూతం క్షణం క్షణంకి పెద్దగా అయ్యి తినేయడానికి రెడీగా వస్తుంది. అప్పుడు ఆ మానవుడు ఒక పోల్ చూపించి, ఓ భూతం, ఇక్కడ ఈ పోల్ పైకి కిందకి వెళ్తూ నేను ఇంకో పని ఇచ్చిన వరకు ఇదే చెయ్యి అన్నాడు. దీనివల్ల మనకేం అనిపిస్తుందంటే, మన మనస్సు అనేది ఒక భూతం, అది మనం ఏ పని ఇవ్వకపోతే అది మనకి తినస్తూనే ఉంటుంది.
చాలా బాగుంది కదా. కానీ మనం మనస్సుని, మన మైండ్ ని ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుకోవాలి. మీ షెడ్యూల్ అంతా చాలా బాగుంది, మీరు బాగా చెప్పారు. ప్రణీత్ కూడా బాగా విశదీకరించాడు. కానీ మీ హాస్టల్ స్కూల్లో ఎప్పుడో అప్పుడు మీకు ఫ్రీ టైం దొరుకుతుంటది. అలాంటి ఖాళీ సమయాల్లో ఎలాంటి నెగిటివ్ థాట్స్ గానీ వేరే ఆలోచన రాకుండా ఉండేందుకు మీరు ఏదైనా చేస్తుంటారు? అలాగే మీ ఖాళీ సమయాన్ని ఏ విధంగా స్పెండ్ చేస్తుంటారు?
అవును సార్, నేను చేస్తాను. నేను చెప్తాను సార్ దాని గురించి.
చెప్పు నిఖిల్.
సార్, స్వామి ప్రేరణ చేతన వల్ల అసలు మా హాస్టల్లో ఇంకా మా స్కూల్లో గాయత్రి జపం మరియు దేవుడి నామస్మరణని బాగా ప్రోత్సహిస్తున్నారు సార్. సో దానివల్ల మా హాస్టల్లో ప్రతి విద్యార్థి దగ్గర ఒక టాలీ కౌంటర్ అటువంటిది ఉంటుంది సార్. ఆ టాలీ కౌంటర్ ని ఆ విద్యార్థి ప్రతిసారి చూస్తున్నప్పుడు దాని దేవుడి నామస్మరణ చేయాలనో లేకపోతే గాయత్రి జపం చేయాలనో గుర్తు చెప్పిస్తానే ఉంటుంది సార్.
చాలా బాగుంది.
సో దానివల్ల ఆ 8th క్లాస్ లో చదివే బ్రదర్ దగ్గర నుంచి 12th క్లాస్ లో చదివే బ్రదర్ దాకా ప్రతి ఆల్ ద బ్రదర్స్ అందరికీ చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది సార్.
సూపర్
సార్. నిఖిల్ అన్నయ్య చెప్పిన దానికి ఇంకొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాం సార్.
చెప్పు కార్తీక్.
హాస్టల్ విద్యార్థులు కొంత ఖాళీ సమయంలో లిఖిత జపం మరియు వేదం చాంటింగ్ లేదా నిఖిల్ అన్నయ్య చెప్పినట్టు గాయత్రి చాంటింగ్ చేస్తుంటారు. ఫుడ్ టైంలో మేము మౌనాన్ని పాటిస్తాం, ఎందుకంటే మన స్వామివారే పాటించమన్నారు. స్వామివారు కూడా చెప్పారు, భోజనం చేసేటప్పుడు మాట్లాడరాదని. భోజన ప్రార్థన తర్వాతే అన్ని భోజన కార్యక్రమాలని కానిస్తాము.
చాలా మంచి విషయాలు చెప్పారు మీరిద్దరూ. మీరందరూ చాలా పనులు చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా సందర్భంలో ఒక నెగిటివ్ థాట్ లేదైనా వేరైనా ఆలోచన వచ్చి అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు మీ ఆలోచన విధం మారిందా? ఒకవేళ అలాంటి సంఘటన ఏదైనా ఉండి ఉంటే మీరు ఆ సంఘటన ద్వారా ఎలా పరివర్తన పొందారో చెప్తారా?
సార్, నాకు ఇలాంటిది ఒక అనుభవం ఉంది సార్.
చెప్పు నిఖిల్.
సార్, ఒకరోజు ఏమైందంటే సార్, నేను ఇంకా నా మిత్రుడికి పరీక్ష ఇచ్చాం సార్. ఒక వారం అవ్వగానే రిజల్ట్స్ కూడా వచ్చాయి సార్. రిజల్ట్స్ లో కాస్త షాక్ అయ్యాను సార్, ఎందుకంటే తనకి నాకంటే ఎక్కువ వచ్చాయి సార్. అప్పుడు నాకేమనిపించిందంటే, నేను తనకి కలిసేగా చదువుకుంది, వస్తే ఇద్దరికన్నా తక్కువ రావాలి లేకపోతే ఇద్దరికి సమానమన్నా రావాలి, కానీ తనకి నాకంటే ఎక్కువ రావడం ఏంటని బాగా ద్వేషం పెంచుకున్నా సార్. తను కాస్త ఆనందపడి నాగరికి వస్తే నేను ఒకలాగ మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. అదే మైండ్ సెట్ తో అట్లా మందిరికి వెళ్ళిపోయాను సార్. మందిర్లో వెళ్లి భజనలు చేస్తున్నప్పుడు కాస్త మనసు చల్లబడింది సార్. సార్, అప్పుడు అనిపించింది సార్, తన మీద ద్వేషం పెంచుకునే కన్నా తనలాగా ఎఫర్ట్ పెట్టి తనలాగా పేపర్ బాగా రాస్తే పని అయిపోయింది కదా అనిపించింది సార్. సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, తనకి ఎక్కువ వచ్చిందనో నాకు తక్కువ వచ్చిందనో అస్సలు కాదు సార్. అసలు ఆ నెగిటివ్ మైండ్ సెట్ తో ఎలా కూడా మందిర్లో ఆ కొన్సెప్ట్ కూర్చొని భజన పాడిన దానికి అట్లా పాజిటివ్ మైండ్ సెట్ వచ్చింది కదా సార్. అదే సార్.
సో మనకి ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్ అంటారు
సార్. నాకు ఈ సందర్భంలో ఒక మా మాస్టర్ గారు చెప్పిన కథ గుర్తు వస్తుంది సార్.
చెప్పు
సార్. ఏంటంటే సార్, ఒక ముసలి రచయిత ఏదో తన గురించి చింతిస్తూ ఈ విధంగా తన డైరీలో రాసుకున్నాడు సార్. కిందటి సంవత్సరం నాకు లివర్ ఆపరేషన్ జరిగి మంచం మీద పడ్డాను. ఆ సంవత్సరమే నా తండ్రి కాలం చేశారు. 30 ఏళ్లు పనిచేసిన నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. ఆ సంవత్సరమే నా కొడుకు కార్ యాక్సిడెంట్ వల్ల మెడికల్ ఎగ్జామ్ రాయలేకపోయాడు. కారు పోయింది, నా కొడుకు మంచం మీద పడ్డాడు. ఎంత దుర్మార్గం నీది దేవుడా అని బాధపడ్డాడు. తను కాఫీ తాగడానికి బయటకు వెళ్లడం తన భార్య గమనించింది. అప్పుడు తన భార్య తను రాసుకున్నది కొట్టేసి మార్చి రాసింది. దాన్ని రచయిత వచ్చి చదివాడు. అది ఏమిటంటే, హమ్మయ్యా, ఇన్నాళ్లు బాధపడుతున్న ఇన్ఫెక్షన్ నుంచి ఇప్పటికే బయటపడ్డాను. 95 ఏళ్లు నిండిన నా తండ్రి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కాలం చేశారు. రాజీనామా తర్వాత నాకు నచ్చిన రచనల మీద నేను మనసు పెట్టగలుగుతున్నాను. దేవుడా, నా కొడుకుని పెద్ద ప్రమాదం నుంచి కాపాడి వాడికి నూతన జీవితాన్ని ప్రసాదించావు. నీది చాలా గొప్ప మనసు. మనకిక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే సార్, పాజిటివ్ థింకింగ్ సార్.
కరెక్ట్.
అంటే నా ఉద్దేశంలో పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్ సార్.
సో నువ్వు చెప్పిన బట్టి మనకు ఆలోచనలకు చాలా శక్తి ఉంది. మనసు నుండి వచ్చే ప్రతి ఆలోచన మనం రూపుదాలిస్తే ఒక వర్డ్ కింద, ఒక సెంటెన్స్ కింద వస్తుంది. సో మనకి వాక్కులు కూడా చాలా ఇంపార్టెంట్.
వాక్కులు కూడా చాలా ఇంపార్టెంట్. నేను కౌశిక్ హెచ్వి క్లాస్ లో నేర్చుకున్న ఒక కథ చెప్పాలనుకుంటున్నా.
చెప్పు
సార్. నేను చెప్తాను సార్.
సరే, ఇద్దరు కలిసి చెప్పండి.
అనగనగా ఒక అధ్యాపకుడు క్లాస్ లో సబ్జెక్ట్స్ కాకుండా పదాల ఇంపార్టెన్స్ గురించి చెప్తుంటే ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఆయన క్లాసులో ఏం నేర్పిస్తున్నాడో విని ఆ అధ్యాపకుడికి చెప్పారు, అసలు క్లాసులో సబ్జెక్ట్స్ కాకుండా ఎక్కర్లేని పదాల ఇంపార్టెన్స్ గురించి నేర్పిస్తున్నావేంటి అని చెప్తే, అప్పుడు ఆ అధ్యాపకుడు నవ్వుతూ ఆ ఇన్స్పెక్టర్ గారికి పదాల ఇంపార్టెన్స్ ఏంటో నేర్పించాలని అనిపించింది. అందుకని ఆ అధ్యాపకుడు ఒక విద్యార్థిని పిలిచి ఆ ఇన్స్పెక్టర్ గారికి వినపడేట్టుగా చెప్పాడు. విద్యార్థి, ఈ ఇన్స్పెక్టర్ గారిని క్లాసులో నుంచి గెంటే, ఇక్కడి నుంచి నువ్వు కంటిన్యూ చేయి కౌశిక్.
అప్పుడు వెంటనే ఇన్స్పెక్టర్ గారికి కోపం వచ్చి చెప్పారు, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే గెంటేస్తావా? అప్పుడు అధ్యాపకుడు చెప్పారు, సార్ చూసారా, నేను మిమ్మల్ని ముట్టుకోలేదు, ఆ అబ్బాయి కూడా మిమ్మల్ని ముట్టుకోలేదు, జస్ట్ అతను చెప్పిన మాటలు బట్టే మీకు ఇంత కోపం వచ్చింది. ఈ కథ నుంచి మనకి వాక్యాల శక్తి ఏంటో తెలుస్తుంది. అందుకని మనం నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడూ మాటల్ని జాగ్రత్తగా తీసుకోవాలి.
చాలా బాగుంది మీరిద్దరూ చెప్పిన కదా, వాక్కుకి ఎంత శక్తి ఉందో బాగా చెప్పారు. స్వామి కూడా చెప్తుంటారు, యు కెనాట్ ఒబ్లేజ్ ఎవ్రీబడి బట్ యూ కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లేజింగ్ అని. మనం అందరికీ సహాయపడలేము కానీ మనం అందరితో చాలా ప్రేమగా మాట్లాడొచ్చు.
సార్, నాకు భగవద్గీతలో చదివిన వాక్కు గురించి ఒక శ్లోకం గుర్తొస్తుంది సార్. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ వ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే. దాని అర్థం ఏంటంటే, ఉద్వేగం లేకుండా మాట్లాడటం, నిజం చెప్పటం, ఎదుటి వారికి ప్రియము హితము కలిగించే మాటలు మాట్లాడటం, వేదాలు శాస్త్రాలు చదవటం, చదివినది ఇతరులకు చెప్పడం, ఇటువంటి వాక్కు సంబంధించిన వాటిని వాచిక తపస్సు అంటారు.
ఇంతేగాదు సార్, స్వామి చెప్పారు సార్, డబ్బు పోయినా బంగారు పోయినా ఇంకా ఏం వస్తువు పోయినా ఏదో పోయింది, వెనక్కైతే వస్తుంది. కానీ మనం మాట్లాడిన మాటలు ఒక్కసారి నోటి నుంచి బయటకెళ్తే ఎప్పుడు వెనక్కి రావు. మనం ఒక మంచి గురించి మంచి చెప్పినా చెడు చెప్పినా 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ మంచి గుర్తుపెట్టుకుంటాడు సార్. సార్, దీని మీద ఒక చిన్న సామెత కూడా ఉంది సార్, పెదివి దాటుతే పృథివి దాటుతుంది.
బాగా చెప్పా నిఖిల్. మనసు నుండి వచ్చే మన ఆలోచనలు మన మాటల ద్వారా బయటకు వస్తాయి. మాటకు ఉన్నంత శక్తి ఈ విషయంలో దేనికి లేదని మీరు చెప్పారు. ప్రతి పదానికి చాలా శక్తి ఉంది. అసలు మనలో పరివర్తన తీసుకురాగల ఈ శక్తి ఈ పదాలకు మాత్రమే ఉంది. ఆలోచనతో వచ్చే వాక్కులు ఒక్కొక్కసారి మన పనులు కూడా నిర్దేశిస్తాయి. ఉదాహరణకి, మిమ్మల్ని అందరినీ భయపెట్టాలనే ఆలోచన నాకు వచ్చిందనుకోండి. సడన్ గా నా ఆలోచనకు రూపుదాల్చి నేను సడన్ గా గట్టిగా పాము పాము అని గట్టిగా అరుస్తా, మీరు వెంటనే ఇక్కడి నుంచి లెగిచి పారిపోతారు. ఎందుకంటే నా వాక్కుకు అంత శక్తి ఉంది. నా ఆలోచనల్ని ఒక వాక్ రూపంలో పెట్టి ఆ వాక్కులే మీ చేత ఒక పని చేయించే విధంగా చేయించే. ఓకే, సో మనకు మాటకు కూడా చాలా శక్తి ఉంది, ఆలోచనకి శక్తి ఉంది. ఏమంటారు
సార్? నాకు కూడా ఈ పాయింట్ మీద నా సొంత అనుభవం గుర్తొస్తుంది సార్.
చెప్పు రోహిత్.
ఒకరోజు మేము హిల్ వ్యూ స్టేడియం చుట్టూ జాగింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈ అనుభవం జరిగింది సార్. ఆ రోజు పీటీ సార్ మా ఆట వస్తువులన్నీ శాంతి వేదిక దగ్గర వదిలి జాగింగ్ అయిన తర్వాత తీసుకోమన్నారు. అలా అని నేను నా షటిల్ బ్యాట్ అక్కడ వదిలి వెళ్లాను సార్. నా జాగింగ్ పూర్తి కాగా వస్తుంది సార్. అప్పుడు నా పక్కన ఉన్న అబ్బాయి, నా ముందు ఉన్న అబ్బాయిని పాయింట్ చేసి, రోహిత్ నువ్వు వాడికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలవు కదా, ఎందుకురా ఇంత స్లోగా వెళ్తున్నావు? అప్పుడు నేను దాన్ని పొగడ్తగా ఫీల్ అయ్యి స్పీడ్ గా పరిగెత్తసాగాను. నేను యాక్చువల్ గా నా ర్యాకెట్ తీసుకుని ఇండోర్ స్టేడియం కి వెళ్ళాలి, కానీ నేను దాన్ని వదిలేసి ఇండోర్ స్టేడియం కి రీచ్ అయిపోయాను. అప్పుడు తెలిసింది నా చేతిలో షటిల్ ర్యాకెట్ లేదు. నేను మళ్లీ తిరిగి వచ్చి మళ్లీ షటిల్ ర్యాకెట్ పట్టుకెళ్లి మళ్లీ అక్కడికి వెళ్ళినప్పటికీ నాకు ఏ కోర్టు మిగలలేదు.
సార్, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషి ఏం ఆలోచిస్తాడో అదే మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో అదే పనులు కూడా చేస్తాడు సార్. సార్, అందుకే స్వామి అన్నారు సార్, ఆల్వేస్ బీ కేర్ఫుల్. అంటే కేర్ఫుల్ దేంట్లో ఉన్నారు, జాగ్రత్త దేంట్లో పెట్టాలి సార్? మన థాట్స్ మీద, మన మాటల మీద, ఇంకా మన యాక్షన్స్ మీద పెట్టాలి సార్. సార్, ఇప్పుడు మన తమ్ముడు రోహిత్ చెప్పిన దాంట్లో తమ్ముడు అట్లా అవ్వడానికి మూల కారణం ఏంటి సార్? తన ఆలోచనలు సార్. తన ఆలోచనలు తన వాతావరణంని బట్టి వచ్చాయి సార్. అంటే ఆ వాతావరణంలో ఉన్న కంపెనీని బట్టి వచ్చాయి సార్.
కరెక్ట్. సో కరెక్ట్ గా చెప్పావు నిఖిల్, నువ్వు రోహిత్ చెప్పిన ఇన్సిడెంట్ బాగా అర్థం చేసుకున్నావు. సో మన కంపెనీ బట్టి మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మంచి కంపెనీ సావాసం మనల్ని యాక్చువల్ గా ఏ విధంగా ప్రభావితం చేసిందో ఎవరైనా చెప్తారా?
సార్, నేను చెప్తాను సార్.
చెప్పు
సార్. దీని మీద నాకు ఒక మంచి ఉదాహరణ ఉంది. ఋషిమునులు ధ్యానం చేసేందుకు దట్టమైన అడవులకు పోయేవారు. ఆ వనములలో క్రూర జంతువులు తిరుగుతుంటాయి. అంత భయంకరమైన వనములలో ఆ ఋషిమునులు చాలా శాంతంగా ధ్యానం చేసేవారు. ఆ ఋషిమునులకు ఆ జంతువులంటే భయం లేదు. అదేలా ఆ జంతువులకు కూడా ఆ ఋషిమునులంటే భయం లేదు. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా అంటే, ఆ ఋషిమునులు ఆ జంతువులపై చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ. అందుకే మనం ఎల్లప్పుడూ మంచి సహవాసంలో ఉండి మంచి అలవాట్లను రూపొందించుకోవాలి.
ప్రయత్నం చెప్పిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అప్పుడైతే ఋషులు అడవుల్లోకి పోయి జంతువులతో కలిపి సహవాసం చేసి జంతువులను కూడా మార్చేవారు. కానీ ఇప్పుడు మనమందరం ఉన్న సమాజం ఒక్కొక్కసారి జంతువుల కన్నా మరీ క్రూరంగా ఘోరంగా ఉన్న మనుషుల మధ్య తిరగాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం వారి సహవాసాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు?
సార్, నేను చెప్పాలనుకుంటాను.
చెప్పు శశి.
సార్, ఇప్పుడు ఏంటంటే సార్, ప్రణీత్ చాలా బాగా చెప్పాడు సార్. ఏంటంటే పూర్వకాలంలో ఋషులు ఉండేవారు, అడవులేకపోయేవారు జంతువులంతా. కానీ సార్, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఇప్పుడు ఋషులు ఉండొచ్చు కానీ కోట్లల్లో ఒకరు ఉంటారు. అలాగే సార్, మీరు చెప్పారు మన సమాజంలో ఒక్కొక్కసారి మనుషులు జంతువుల కన్నా నీచంగా బిహేవ్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే సార్, ఈ ఆధునిక కాలంలో మనకి ఒక పని జరగాలంటే మనం 10 మంది జేబులు తడపాలి, లేదంటే వాళ్ళని ప్రాధాయపడాలి. ఇప్పుడు ఎవరినైనా మనం అవాయిడ్ చేస్తే వాళ్ళకి జరిగే నష్టం కన్నా మనకే ఎక్కువ నష్టం జరగచ్చు.
కరెక్ట్.
ఇప్పుడు ఏంటంటే సార్, స్వామి చెప్పారు సార్, నీకు ఎవరన్నా నచ్చకపోతే నువ్వు వాళ్ళని అవాయిడ్ చేసేసి, అంటే వాళ్ళతో మాట్లాడకుండా అలా చేయరాదు. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్న రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే నీకు మంచిది, అతనికి మంచిది అని చెప్పారన్నమాట.
బట్ ఒకవేళ చెడు కంపెనీలు చేరితే మనకు అసలు ఏం జరుగుతుంది?
సార్, నేను చెప్తాను సార్.
చెప్పు చెప్పు.
మన స్వామి ఎల్లప్పుడూ చెప్పేవారు, 10 లీటర్ల పాలల్లో ఒక గ్లాసు నీళ్లు కలిపితే ఏ మార్పు ఉండదు, కానీ 10 లీటర్ల నీళ్లలో ఒక గ్లాసు పాలు కలిపితే దాని వాల్యూవే పోతుంది. అందుకని మనం మంచి వాళ్ళతో ఉంటే ఒక మంచి వ్యక్తి అవుతాం, అదే మనం చెడ్డ వాళ్ళతో ఉంటే ఒక చెడ్డ మనిషి అవుతాం.
ఓకే, బాగా చెప్పావు. మరి మంచి కంపెనీ ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి?
సార్ సార్, మీరు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఒక మంచి జవాబు ఉంది సార్. కింద పడిన దుమ్ము గాలిలో చేరితే పైకి ఎగురుతుంది, కానీ అదే దుమ్ము నీటిలో చేరితే బురదలా మారి నీటిలో మునిగిపోతుంది. స్వామి ఎల్లప్పుడూ చెప్పేవారు, మనం ఆ దుమ్ముతో సమానం. గాలి మంచి సహవాసం, నీరు చెడు సహవాసం. మనం మంచి సహవాసంలో ఉంటే గాలిలో ఎగురుకుంటూ ఉంటాం, కానీ మనం చెడు సహవాసంలో ఉంటే బురదలా మారి నీటిలో మునిగిపోతాం.
అంటే ప్రణీత్, మనం చేసే ప్రతి కార్యం మన హ్యాపీనెస్ వల్ల అవుతుంది.
ఓకే, మనం చేసే ప్రతి కార్యం మనకి హ్యాపీనెస్ గాని బాధ గాని సంపాదిస్తుంది. ఓకే, స్వామి ఈ విషయం గురించి చెప్తూ ఏమైనా చెప్పారా?
సార్, దీని మీద శంకరాచార్యులు చెప్పిన ఒక పద్యం గుర్తొస్తుంది సార్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సార్, దీన్ని చాలా సార్లు స్వామి కూడా తన డిస్కోర్సెస్ లో చెప్పారు సార్.
నిఖిల్ అన్నయ్య, నువ్వు బాగా చెప్పావు. స్వామి కూడా డిస్కోర్స్ లో చెప్తూ ఉండేవారు, గంగి గోవుపాలు గరిడైన చాలు, కడవనైన నేల కరము పాలు. మనకి క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ అవసరం. మనకి 100 చెడ్డ మిత్రుడున్నా, 1 మంచి మిత్రుడున్నా కూడా మనం ఆ మంచివాడితోనే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళ్లే మార్గము సరైనది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు.
సో మీరు చెప్పిన విషయాలన్నీ వింటుంటే మనం ఎవరితో ఉంటున్నామో వారి వల్ల మన ఆనందం లేదా బాధను అనుభవిస్తాం. అంటే మన ఆనందానికి బాధకి మన సహవాసమే కారణం. స్వామి కూడా చెప్తుంటారు, టెల్ మీ యువర్ కంపెనీ అండ్ ఐ షాల్ టెల్ యూ వాట్ యువర్ అని. అయితే స్వామి ఇక్కడ ఏ కంపెనీని ఉద్దేశించి చెప్పారు? మనం నిత్యము మాట్లాడుతూ కాలం గడిపి మనం తిరిగే బాహ్య స్నేహితులతోనా, లేక మనం నిత్యము మనలో ఉండే గుణాల గురించా? స్వామి మన ఎక్స్టర్నల్ కంపెనీ గురించి చెప్పారా, లేదా ఇంటర్నల్ కంపెనీ గురించి చెప్పారా? ఈ వాక్యాన్ని మీరు అందరూ ఏ విధంగా అర్థం చేసుకున్నారు?
సార్, నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే,
చెప్పు శశి.
సార్, నా ఉద్దేశంలో అయితే సార్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బోత్ డస్ మ్యాటర్ సార్.
శశి అన్నయ్య, నాకు ప్రశ్న ఉంది ఇక్కడ. ఏంటంటే మన హ్యాపీనెస్, మన అదే మన సంతోషం మన ఇంటర్నల్ కంపెనీ వల్ల వస్తుందా లేదంటే మన ఎక్స్టర్నల్ కంపెనీ వల్ల వస్తుందా?
మంచి ప్రశ్న కార్తిక్. ఇప్పుడు ఏంటంటే రెండు మ్యాటర్ అని చెప్పాం మనం, అంటే ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను. స్వామి ఎప్పుడు చెప్పేవారు అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని. అంటే ఏంటది బ్యాడ్ కంపెనీ అంటే? ఎక్స్టర్నల్ బ్యాడ్ కంపెనీ. మనము బ్యాడ్ కంపెనీని అవాయిడ్ చేయడం అంటే ఎలాగ, ఇందాక మనం డిస్కస్ చేసాం అనమాట, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అలా కాకుండా కూడా ఇప్పుడు నీ క్లాస్లోనే చెడ్డవారు ఎవరన్నా ఉన్నారనుకో, నువ్వు వారిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మరీ దూరం పెట్టడం అలా కాదు. తర్వాత ఇంటర్నల్, ఇంటర్నల్లీ ఏంటంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ థాట్స్, తర్వాత నువ్వు చదివినది, నువ్వు చేసేది, నువ్వు చూసింది, అది నీ బుర్రలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు అది నీ ఇంటర్నల్ గా మంచి అయితే నీకు చాలా మంచిది అది, కానీ చెడు అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం.
ఈ సందర్భంలో నాకు ఒక మంచి కొటేషన్ గుర్తుకు వస్తుంది. ఆ కోట్ ఏంటంటే, యువర్ క్యారెక్టర్ ఇస్ వాట్ యు ఆర్ వెన్ యూర్ అలోన్. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది.
బాగా చెప్పావు కౌశిక్.
నేను కూడా అక్కడ చెప్పాలనుకుంటున్నా సార్.
చెప్పు ప్రణీత్.
వాచ్ యువర్ థాట్స్ వెన్ యూర్ అలోన్ అండ్ వాచ్ యువర్ వర్డ్స్ వెన్ యూర్ ఇన్ అ గ్రూప్.
సో మన ఆనందానికి బాధకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కంపెనీ రెండు చాలా ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు రెండుకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వలన ఆలోచనలు మారుతాయి. సరే, మీలో ఎవరికైనా ఒక ఎక్స్టర్నల్ కంపెనీ అంటే బయట వ్యక్తి ద్వారా ఏదైనా మీ ఆలోచన పద్ధతి మారి మీలో ఏదైనా పరివర్తన తెచ్చే సంగతి ఎవరైనా చెప్తారా?
సార్, నాకు సొంత అనుభవం సార్.
చెప్పు రోహిత్.
సార్, మీరు ఇప్పుడు అడిగారు సార్ ఎక్స్టర్నల్ కంపెనీ గురించి ఒక అనుభవం. సార్, ఒక రోజు నేను స్కూల్ నుంచి టైర్డ్ గా వచ్చి నా రూమ్ లో పడుకో అన్నాను సార్. దాని తర్వాత టిఫిన్ బెల్ రింగ్ అయింది సార్, అది నేను గుర్తించలేదు, పడుకోసాగాను. దాని తర్వాత నేను లెగిసి టిఫిన్ కి వెళ్ళాను. టిఫిన్ కి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్ చూస్తే మిల్క్ షేక్ అని నాకు గొప్ప ఇష్టం, అందుకు దానికోసం అని పరిగెత్తి లైన్ లో నిల్చున్నాను. నా ఛాన్స్ మిల్క్ షేక్ తీసుకోవడానికి వచ్చింది, కానీ ఏమీ మిగలలేదు, నాకు సగం గ్లాసే వచ్చింది. నేను డిసప్పాయింటెడ్ గా రూమ్ కి మళ్లీ వెళ్లాను. నా రూమ్మేట్స్ నన్ను చూసి ఏమైంది అన్నారు. అని అడిగితే నేను అన్నాను, నా మొత్తం కథ చెప్పాను. దాని తర్వాత వాళ్ళు చెప్పారు, నువ్వు ఒకటి గుర్తించావా, నీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఏమీ రాలేదు, నువ్వు వాళ్ళని చూసి సంతోషపడాలి కానీ బాధపడకూడదు. మనకి స్వామి ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఒక సగం గ్లాస్ నీళ్లు తీసుకుంటే దాన్ని రెండు విధాలుగా చూడొచ్చు, ఒకటి సగం నిండుగా, ఒకటి సగం ఖాళీగా. మనం ఒకటి నిండుగా చూస్తే మనకి సంతోషం వస్తుంది.
మంచి పర్స్పెక్టివ్ రోహిత్. చిన్న వయసులోనే జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలను సైతం ఒక పాజిటివ్ యాంగిల్ లో చూసి మంచి అలవాట్లు నేర్చుకుంటే నువ్వు ఖచ్చితంగా జీవితాన్ని బాగా సర్దుకుంటావు. మన బాహ్యమిత్తులు కూడా మనల్ని మంచి దారిలో పయనింపచేస్తారని చెప్పావు. సో మనకి మన ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ ఇద్దరు ముఖ్యమే, కానీ మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధానం మన జీవితాన్ని చాలా ఆనందమయంగా చేస్తుంది. స్వామి కూడా చెప్తుంటారు మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ఆల్వేస్ బీ చీర్ఫుల్ అని.
సార్, మీ ఇప్పుడు ఆల్వేస్ బీ చీర్ఫుల్ అన్నారు కదా సార్, నా దగ్గర ఒక సైన్స్ ఫ్యాక్ట్ ఉంది సార్. లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. అంటే నవ్వడం అతి ఉత్తమమైన ఔషధం.
కరెక్ట్
సార్. స్వామి కూడా చాలా సార్లు తన విద్యార్థులను ఇంకా భక్తులను అడిగారు సార్, వై దట్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్ అని, అసలు మొహం మీద అన్ని బాధలు ఎందుకున్నాయని. సార్, మనం కొన్నిసార్లు ఇంట్లో బాధకు కూర్చున్నప్పుడు మన పేరెంట్స్ చూసి మనల్ని చూస్తూ వాళ్ళు కూడా బాధపడతారు సార్. సార్, మనం ఒక మాట ఎప్పుడు ఆలోచించాలి సార్, సార్ తను వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి బాధపడ్డారు సార్. మనందరినీ సృష్టించిన ఆ స్వామి సార్, ఇప్పుడు నేను మాట్లాడడానికి, మీరు వినడానికి, అందరు లైవ్ వింటున్న వాళ్ళని సృష్టించిన కూడా స్వామి సార్. అలాంటి మన ఉన్న మన పేరెంట్ లాంటి స్వామిని మనం బాధ పెట్టచ్చా సార్? అందుకే స్వామి చెప్పిన ఒకటే ఒక మాటను ఫాలో అయితే జాత్ సార్, అది ఆల్వేస్ బీ చీర్ఫుల్, అంటే ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉండండి.
కరెక్ట్ గా చెప్పాను నిఖిల్. ఓకే, ఇంత చిన్న వయసులో మీరందరూ మీ స్వస్థలాన్ని వదిలి, మీ పేరెంట్స్ వదిలి, ఇంటిని వదిలి ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు కదా, ఈ వయసులో ఇలా వారిని వదిలొచ్చి అన్ని సమయాలందు మీరందరూ హాస్టల్ గాని స్కూల్ గాని మందిలో చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా చీర్ఫుల్ గా ఉంటున్నారు, ఎందువలన?
సార్, మీరు ఇప్పుడు అన్నారు హౌ యు వర్ చీర్ఫుల్ హియర్, దీనికన్నటికి కారణం మా టీచర్స్ సార్. మాకు స్వామి ఇచ్చిన టీచర్స్ మా స్కూల్ మరియు హాస్టల్ ని మా ఇంటిలాగా చేస్తారు సార్. మాకు పాఠాలతో పాటు మానవతా విలువలు కూడా నేర్పిస్తారు. ఇదే కాక మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ టైం అయినా వాళ్ళకి వెళ్తే హెల్ప్ చేస్తారు. వీరి వలన మేము ఎప్పుడు హోమ్ మిస్ అయిన ఫీలింగే రాదు సార్.
సార్, రోహిత్ చెప్పిన దానికి నేను కూడా కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నా సార్.
చెప్పు
సార్. మా పాఠశాలలో మా అధ్యాపకులు మాకు నేర్పించే పాఠాలతో పాటు ఆ పాఠాలకు సంబంధించిన అంశాలను మేము బాగా అర్థం చేసుకోవడానికి వాటికి సంబంధించిన వీడియోలు కూడా చూపిస్తారు. వీటి వల్ల నేను బాగా చదువుకుంటూ మంచి విద్యను అభ్యసిస్తూ చాలా ఆనందాన్ని పొందుతున్నాను.
ప్రణీత్, నువ్వు బాగా చెప్పావు, కానీ వీటితో పాటు మనం క్లాస్లో నేర్చుకున్న టాపిక్స్ బాగా అర్థమవడానికి మన అధ్యాపకులు స్కూల్లో ఉన్న ల్యాబ్స్ లో కూడా వివిధ రకాల ఎక్స్పెరిమెంట్ల ద్వారా మన చేత చేయిస్తూ మన ఉన్నతికి బాగా కృషి చేస్తారు.
ఇంతే కాదు కౌశిక్, మన స్వామి వారు మనకి అందించిన అబండెంట్ ఫెసిలిటీస్ మనకు ఎంతో ఉపయోగపడాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన కంప్యూటర్ ల్యాబ్ మనకు కంప్యూటర్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అలాగే మా లైబ్రరీలోనే అనేక రకాల పుస్తకాలు మా జ్ఞానాన్ని రెట్టింపు చేయడానికి ఉపయోగపడింది.
ఓ, మీ స్కూల్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి
సార్. ఇది నిజం సార్, నాకు కూడా ఇది బాగా ఉపయోగపడింది సార్. సార్ కానీ సార్, నాకు పర్సనల్ గా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాకు నచ్చినది ఏంటంటే సార్, ప్రేయర్ హాల్ సార్.
ఓకే,
మా హాస్టల్లోను మా స్కూల్లోను పెద్ద ప్రేయర్ హాల్ ఉంది సార్. ఏంటంటే సార్, పొద్దున్న లేచినప్పుడు సుప్రభాతం చేస్తాం మేము హాస్టల్లో. అప్పుడు మేము మాలో ఉన్న దైవత్వాన్ని నిద్ర లేపుతున్నాం. తర్వాత స్కూల్కి వెళ్ళాక కూడా మేము చాలా ప్రార్థనలు చేస్తాం సార్. అక్కడ ప్రార్థనలు చేసి నేను స్కూల్ అంటే పాఠాలు నేర్చుకోవడం తర్వాత నాకేమనిపిస్తుంది అంటే సార్, స్వామే నాతో కూర్చొని స్వామే నాకు నేర్పిస్తున్నారా అనిపిస్తుంది సార్. అది నాకు చాలా నచ్చింది సార్.
బాగుంది.
ఇప్పుడు నేను ఇంకొద్దిగా యాడ్ చేయాలనుకుంటున్నాను సార్.
చెప్పు
సార్. ఇప్పుడు నేను మా తోటి మిత్రులు అంటే షేరింగ్ అండ్ కేరింగ్ ఇతరులతో ఉండడం గురించి మాట్లాడుతున్నాను.
చెప్పు
సార్. మనం ఒకవేళ బ్యాడ్ గా ఫీల్ అయితే వేరే వాళ్ళని సంతోషంగా చూస్తే మనం ఇంకా కుమిలిపోతాం సార్. కానీ మాకు ఇక్కడ నేర్పించింది ఏంటంటే కేరింగ్ అంటే ఒకళ్ళు బ్యాడ్ గా ఫీల్ అవుతుంటప్పుడు మనం మేము వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేస్తాం సార్. అంటే వాళ్ళని ఉత్సాహంగా చేయడం, అవన్నీ
హ్యాపీగా ఉంటారు
సార్. అసలు ఇంతే కాదు సార్, ఒకసారి నేను సమ్మర్ వెకేషన్ కి వెళ్ళాను సార్. అప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి అడిగారు సార్.
ఏమని అడిగారు?
ఈ సంవత్సరం స్వామి స్కూల్లో జాయిన్ అయ్యావా అని అడిగారు సార్. అవును అన్నాను సార్.
అయితే
వాళ్ళు అడిగారు సార్, చూడు నువ్వు ఇంట్లో ఉంటే నీ ఆరోగ్యం బాగాలేకపోతే మీ పేరెంట్స్ ఉన్నారు, నేను చూసుకుంటారు. అదే నువ్వు అక్కడున్నప్పుడు నేను ఎవరైనా చూసుకోగలుగుతారా, మరి నువ్వు బాధపడవా, అప్పుడు కూడా ఎట్లా ఉత్సాహంగా ఉంటావా అని అడిగారు సార్. ఒక విషయం చెప్పాను సార్ వాళ్ళకి, మా హాస్టల్లో ఒక పెద్ద డిస్పెన్సరీ ఉంది. డిస్పెన్సరీలో ప్రతిరోజు డాక్టర్ వస్తారు, చెకప్ చేస్తారు. డిస్పెన్సరీలో అన్ని రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి సార్. అది కాకుండా ఒక సిక్ వార్డ్ కిచెన్ అని సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది సార్ ఆల్టుగెదర్.
సిక్ వార్డ్ కిచెన్
అంటే సార్ ఆరోగ్యం బాగాలేని వారు, సిక్ బాయ్స్ కోసం వాళ్ళు స్పెషల్ గా ఫుడ్ వండుతారు సార్. సార్ మీరు ఒక మాట చూడండి సార్, మనం ఉంటాం కాబట్టి మన పేరెంట్స్ కాబట్టి మనకు చేస్తారు సార్. మనం ఆ బ్రదర్స్ ఇప్పుడే తెలుసు, అట్లాంటి వాళ్ళు మనం బాగాలేకపోతే మన కోసం అంత శ్రమ చేస్తున్నారు సార్. మరి అట్లాంటివన్నీ చూసినప్పుడు మనం ఎట్లా ఉత్సాహంగా ఉండలేము సార్? వీళ్ళు ఆటోమేటికలీ బి హ్యాపీ సార్.
కరెక్ట్, చాలా షేరింగ్ అండ్ కేరింగ్ బాగా చెప్పావు
సార్. మా హాస్టల్లో ఉండటం నాకు కూడా చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మా హాస్టల్లో మేము వినాయక చవితి, కృష్ణాష్టమి, ఓనం, దసరా, స్వామివారి పుట్టినరోజు, క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది లాంటి అనేక పండుగలను మరియు వివిధ కార్యక్రమాలను ఒక కుటుంబంలాగా కలిసిమెరిసి ఆనందంగా జరుపుకుంటాం.
ఇన్ఫాక్ట్ నాకు కూడా అవంతా చాలా ఇష్టం ప్రణీత్. నాకు కూడా హాస్టల్ అంటే అందుకే చాలా ఇష్టమేమో. కానీ వీటన్నిటినీ మించి అంటే మర్చిపోలేదని చెప్పలేదు నేను, నాకు ఫేవరెట్ ఏంటంటే ఫుడ్ అనమాట. మా హాస్టల్లో అయితే మండే థర్స్డే స్పెషల్ డిన్నర్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. నాకు ఇది మొదటి సంవత్సరం సార్ హాస్టల్కి రావడం. నేను ఏమనుకున్నానంటే అమ్మ చేతి వంట మిస్ అయిపోతానేమో అని చాలా బాధపడ్డాను. కానీ మొదటి రోజు వచ్చి తిన్న తర్వాత అది అమ్మ చేతి వంటనే మరిపించేటట్టుంది. నాకు నిజంగానే ఫుడ్ చాలా నచ్చింది సార్ మా హాస్టల్.
ఇదే కాదు శశిధర్ అన్నయ్య, మన స్కూల్ మరియు హాస్టల్లో స్వామివారితో కలిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పడానికి టీచర్స్ మరియు డివోటీస్ వస్తూ ఉంటారు. ఈ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు స్వామివారి కరుణ మరియు ప్రేమ తెలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది
సార్. ఇంతే కాకుండా మందిర్లో కూడా నేను చాలా ఆనందాన్ని పొందుతాను. మందిర్కి వెళ్లి వేదం భజనలో పార్టిసిపేట్ చేస్తూ ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది
సార్. నేను కూడా ఒక పాయింట్ చెప్తాను సార్.
చెప్పు కౌశిక్.
రోజు మందిర్లో జరుగుతున్న వేదం భజన కార్యక్రమాలతో పాటు మందిర్లో జరిగే వివిధ ప్రోగ్రాంలు, నాటకాలు, స్పీచెస్ ఇవన్నీ నాకు చాలా ఆనందం కలిగిస్తుంది సార్.
ఇంతే కాదు కౌశిక్, మనమందరం మందిరంలో స్వామికి అనేక రకాల ప్రోగ్రామ్స్ సమర్పిస్తాము. ఫెస్టివల్స్ రోజులు స్వామికి కాజ్ చేస్తాము. స్వామి బర్త్డే రోజున స్పెషల్ కేక్స్ చేస్తాము. చాలా డ్రామాస్ మరియు డాన్స్ ప్రోగ్రామ్స్ పెడతాము. పాటలు, స్తోత్రములు పాడుతాము. వీటి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటూ నాకు చాలా ఆనందం ఇస్తుంది.
తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు నాకు కూడా అంతా చాలా ఇష్టం. ఎందుకంటే స్వామికి దగ్గరగా వెళ్ళడానికి అదొక ఛాన్స్ అన్నమాట మనకి. సార్ మనం అందరూ అంటాం, నమ్ముతాం ఏంటంటే స్వామి చెప్పాడు ఐఎమ్ ఆమ్ని ప్రజెంట్ అని చెప్పేసి. ఏంటంటే సార్, స్వామి చెప్పారన్నమాట అంటే స్వామి ప్రతి చోట ఉన్నారు, ఇక్కడ స్టూడియోలో ఉన్నాడు, బయట అంతా ఉన్నాడు. కానీ ఎందుకు మనం మందిర్లోకి వెళ్తేనే మనకు ఆ పీస్ఫుల్ మైండ్ అనేది వస్తుందని చెప్పి అందరు నమ్ముతారు సార్. ఎందుకంటే సార్ స్వామి చెప్పారన్నమాట, ఒక టెంపుల్ కట్టాలంటే వాస్తు చూస్తారు, ఆ స్థలం చూస్తారు, దాని పవిత్రత చూస్తారు. నేను స్వామి స్టూడెంట్ కానప్పుడు సార్ బయట నేను జనాలతో పాటు కూర్చోని భజన చేసేవాడిని సార్. అక్కడ ఏంటంటే సార్ చుట్టూ అందరు కలర్ డ్రెస్ వేస్తారు, చాలా మంది మాట్లాడేవారు. అంటే అంత మంచి ఎన్వైరన్మెంట్ కాదు సార్ నాకు అప్పుడు. నేను స్టూడెంట్ అయ్యాక స్వామికి చాలా దగ్గరగా వెళ్లేవాడిని. ఆ ఫ్రేగ్రెన్స్ తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వైట్ డ్రెస్ వేసుకుని వాళ్ళు కూడా వేదం చాంట్ చేస్తుంటే, వాళ్ళు కూడా భజనలు పాడుతుంటే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ అనిపించేది,
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు.
అవును సార్.
సార్ మన మందిర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ సార్, వన్ ఆఫ్ ద ప్లేస్ ఫర్ స్వామి చాలా టైం స్పెండ్ చేసింది భజన్ హాల్ సార్. సార్ ఒకరోజు స్వామి స్టూడెంట్స్ కూర్చొని ఉంటే స్వామి వాళ్ళందరినీ వెనక్కి తిరిగి, అక్కడ ఆ స్టాచ్యూ ఉంది కదా చూడండి హార్స్లు ఏంటంటే అందరూ భగవద్గీత పోస్టర్ అన్నారు సార్, అది సరే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడిగారు సార్. అందరు సైలెంట్ గా అయిపోయారు సార్. అప్పుడు స్వామి చెప్పారు సార్, స్వామి ఏమన్నారంటే ఆ చారియట్ అనేది మీ బాడీ, ఆ హార్సెస్ అనేవి మీ సెన్సెస్. మీరు గాని కృష్ణ కూర్చున్న ప్లేస్ అంటే మీ చిత్తం, అక్కడ గాని మీరు మీ దేవుడిని కూర్చోబెట్టకపోతే మీరు ఎప్పుడూ కరెక్ట్ గా ఉండలేరు. మీరు ఎటు పడితే అటు వెళ్తారు. యూ విల్ బి డ్రాగ్డ్ బై యువర్ సెన్సెస్, అంటే మీరు తప్పు చేస్తారు. అందుకే ఆ కృష్ణుడు కూర్చున్న ప్లేస్ లో దేవుడిని మాని మీరు కూర్చోబెట్టగలిగితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త దేంట్లో ఉంటారు? మీ ఆలోచనలలో, మాటల్లో, యాక్షన్ లో జాగ్రత్తగా ఉంటారు. అదైనప్పుడు ఆటోమేటిక్ గా మనం వీ కెన్ డిస్క్రిమినేట్, ఇంకా బ్యాడ్ కంపెనీ నుంచి దూరం అయిపోతాం సార్. అది అయిపోగానే ఇంకా ఏం బాధలు లేదు, స్వామి అంతా ఉండగా ఇంకా చీర్ఫుల్ గా ఎట్లా ఉండలేము సార్,
ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం. బాగా చెప్పాను నిఖిల్. మనం ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తే మనపై భగవంతుని గ్రేస్ ఎప్పుడు ఉంటుంది. స్వామి కూడా చెప్తుండారు పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు, పాజిటివ్ కంపెనీ ఉన్నప్పుడే మన ఆలోచనలు కూడా కరెక్ట్ గా ఉంటాయని. సో మనం చేసే ప్రతి పని అందు ఎల్లప్పుడూ చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలి. పనులంటే పెద్ద పెద్దవి ఏం కాదు, చిన్న చిన్న విషయాలు. రోహిత్ చెప్పినట్టు అంటే మనం వినే విషయాలు, చూసే దృశ్యాలు, తింటున్నప్పుడు మాట్లాడే పదాలు, మన ఆలోచనలు కూడా కర్మలే. మన ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది. మనయవ మనుష్యానాం కారణం బంధమోక్ష అని అన్నారు పెద్దలు. మన మనస్సే అన్నింటికీ మూలం. దీనిని సాధిస్తే ఏదైనా సాధించవచ్చు. స్వామి కూడా చెప్తుండేవారు విద్యార్థికి విజ్ఞానంతో కాదు, విజ్ఞానంతో పాటు ప్రజ్ఞానం కూడా కావాలని. మానవుని స్థితిగతులు తన సంకల్పంలో ఆధారపడి ఉంటాయి. స్వామి కూడా సత్సంగత్వమే నిస్సంగత్వం అని చెప్పారు. ఇంతేకాకుండా మనమందరం సద్గుణంలో అలవరుచుకొని సద్బుద్దితో, చలించని మనసు, భ్రమించని దృష్టితో, సత్యనిరతిగా క్రమశిక్షణతో కర్తవ్యపాలన చేస్తుంటే భక్తిపూర్వకంగా మనము స్వామిని తప్పగా ఆనందంగా కలగజేయొచ్చు. ఈరోజు మనకి అవకాశాన్ని ఇచ్చిన రేడియోసాయి బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారికి శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు.
నిత్య జీవితంలో ABC సంభాషణ విన్నారు. ఇందులో ఎం సాయి రోహిత్, ఎన్ కౌశిక్ వర్మ, ప్రణీత్ రెడ్డి కౌశిక్, సిహెచ్ శశిధర, కె సాయి నిఖిల్ పాల్గొన్నారు.